विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोः गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः భాగవతమనే ఒక గొప్ప ఫలరసాన్ని వరుసగా 7 రోజుల పాటు మనం స్వీకరిస్తున్నాం. ఫలం ఏదన్నా ఒక పండు రసం మీ చేతిలో పెట్టి ఒక గ్లాసు నిండా ఏ యాపిల్ జ్యూసో మామిడి జ్యూసో ఇచ్చి తాగండి అంటే నోటితో తాగుతారు. ఈ భాగవత ఫలరసం చెవుల్లో పోసుకోవాలి, చెవుల ద్వారా సేకరించాలి. కాకపోతే భాగవత ఫలరసం సులభమైన ఫలరసంట. ఈ వేసవకాలంలో మీ చేతిలో ఓ మామిడి పండు పెడితే ఈ పండు పీక్కు తినాలంటే ఏం చేయాలి? ముందు పండు బాగా పండాలి, పండిన దాన్ని పైన కొంచెం ముచ్చిక తీయాలి, ఆ తర్వాత కొంచెం కొంచెం నొక్కుకొని కింద నుంచి రసం తాగి టెంక ఉంటే టెంకని నోట్లో పెట్టుకుని పీకుతూ ఉంటే కొంచెం పీచు పళ్ళకి అడ్డం పడి పేచీ రావచ్చు. ఈ తొక్క ఈ టెంక వీటన్నిటిని జాగ్రత్త చేసుకుంటూ నొక్కుకుని నొక్కుకొని కొంచెం కొంచెం రసం తాగాలి. అది కొంచెం కష్టంతో కూడిన పని. అదే మొత్తం రసమంతా ఒక గ్లాసులో పిండి ఎక్కడ టెంక బాధ, తొక్క బాధ, పీచు బాధ లేకుండా చేతిలో పెడితే గుటుక్కుని తాగడం తేలిక. ఈ భాగవతాన్ని ఒక అద్భుతమైన ఫలరసంతో పోల్చారు. అది మామూలు ఫలం కాదట. వేదం ఒక కల్పవృక్షం. ఆ కల్పవృక్షము నుంచి తనయంత తాను జారిపడిన పండు భాగవతం. కల్పవృక్షం పళ్ళు ఎప్పుడూ కూడా దేవతలే స్వీకరిస్తారు. నారద పురాణంలో 2 గొప్ప శ్లోకాలు ఉన్నాయి, రోజు చదువుకోవలసిన శ్లోకాలు. అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః, అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః, కల్పవృక్షః ఫలాఢ్యోపి దేవైరేవోపభుజ్యతే. కల్పవృక్షము అని ఒక వృక్షం ఉంది, ఇది దేవలోకంలో ఉంటుంది, స్వర్గలోకంలో ఉంటుంది. స్వర్గలోకంలో ఉన్న ఈ కల్పవృక్షం పళ్ళు దేవతలే స్వీకరిస్తారు, దేవతలే తింటారు. అలాగే మంచి వాళ్ళ సంపదలు ఇలాంటి సత్కార్యములకు వినియోగపడతాయి. మహాత్ములు కష్టపడి డబ్బు సంపాదించి ఆ ధనమును సద్వినియోగం చేస్తారు, సజ్జనులకు ఉపయోగపడేలా చేస్తారు. వేదములు, అన్నదానాలు ఇటువంటి పీఠములకు వాటిని సమర్పిస్తారు. దీనికి వ్యతిరేకంగా రెండో శ్లోకం వెంటనే రాశారు, అదే నారద పురాణంలో. అసతాం ఉపభోగాయ దుర్జనానాం విభూతయ పిచుమంద ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే. పిచుమంద అంటే వేప చెట్టు, వేప చెట్టుకు కూడా పళ్ళు కాస్తాయి. ఈ పళ్ళు ఎవరు తింటారు? కాకులు తింటాయి. అలాగే పాపాత్ములు రకరకాల పాపములు చేసి సంపాదించిన ధనం పనికిమాలిన పనులు ఖర్చు పెడతారు. పాపాత్ముడి సొమ్ము పేకాడ్డానికో లేదా మద్యం తాగి తందనాలు ఆడడానికో ఇతరులను హత్యలు చేయడానికో ఉపయోగిస్తారు, టెర్రరిస్టులకో ఉపయోగిస్తారు. ఇందులో ఒక అద్భుతమైన విషయాన్ని కూడా మళ్ళీ నారద పురాణంలో చెప్పారు. కల్పవృక్షానికి కాసే పళ్ళు అప్పుడప్పుడు దేవతలు కోసుకుని తింటారట. ఈ పండు కొంచెం పక్వానికి వస్తే కోసుకు తినాలి, బాగా పండకపోతే కొంచెం రంగు వచ్చింది ఇంకా పండలేదు అటువంటి పళ్ళు కోసి తినాలి. అదే పండు బాగా పండిందనుకోండి మిగుల ముగ్గుట అంటాం, వ్యవహారంలో మిగల ముగ్గింది అంటాం. బాగా పండిపోతే పండు ఏమవుతుంది? తనంత తాను ఎవరూ కొయ్యకుండా కిందకి రాలిపోతుంది. పండు రాలింది అంటే అది బాగా పండిపోయింది అన్నమాట. అటువంటి పండు కింద పడడంతో చితికిపోయి రసం కింద కారిపోతుంది. వేదం ఒక కల్పవృక్షం, ఆ కల్పవృక్షానికి ఒక పండు కాసింది, ఆ పండు బాగా పండింది, ఎవరూ కొయ్యకుండా తనంత తాను కిందకి జారిపోయిందిట, అందుకే గళితం అంటే జారిపోయింది అన్నారు. అంటే ఆ పండు అంత బాగా పండింది. పైగా ఈ పండుని చిలుక కొట్టిందిట. చిలక కొట్టుడు పళ్ళు చాలా రుచిగా ఉంటాయి, అందుకే పూర్వం చిలక కొట్టుడు కొడితేనే పాటలు రాసేవారు. చిలుక ముట్టుకున్న పండు ఎంత రుచిగా ఉంటుందో తిన్నవాడికి తెలుస్తుంది. ఇళ్లలో కూర్చుని ఎంతసేపు జ్యూసులు, మ్యాంగో జ్యూసులు, ఇంకో జ్యూసులు, ఈ మధ్యన సీసాలతో తెచ్చుకు తాగడానికి అలవాటు పడ్డాం. ఇవన్నీ కెమికల్స్, తాగితే అనారోగ్యం. అదే చెట్టుకు తనంత తాను కాసి ఏ ఎరువు మందు వేయకుండా ఉన్నప్పుడు దాన్ని చిలుక కొట్టిన తర్వాత ఆ పండు తెచ్చుకు తింటే ఎంత ఆరోగ్యం, గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఇంక ఏ ట్రబుల్స్ ఉండవు. ఇలా చిలుకు కొట్టింది ఈ పండు. అటువంటి పండు యొక్క రసం మీరందరూ హాయిగా ఆస్వాదించండి, త్రాగండి అన్నాడు వేదవ్యాసుల వారు. దానిని కూడా సూతుని ద్వారా చెప్పించాడు. ఇంతకీ ఏమిటా పండు? భాగవతం అనే ఫలం. ఈ భాగవత ఫలరసం సుఖముఖం వల్ల అంటే సుఖయోగీంద్రుడు చెప్పడం వల్ల మరింత గొప్పదయ్యింది. సుకుడి నోట్లోంచి భాగవతం బయటికి వచ్చిందిట. చిలుక కొట్టిన పండుకి ఎంత రుచో, సుకుడనే ఒక అవధూత ద్వారా ఈ కథ బాహ్య ప్రపంచంలోకి రావడం వల్ల ఎంతో పవిత్రమైనది అయ్యింది. కష్టం అక్కర్లేని ఫలం అంటే ఏమిటి? భాగవతం వినడం సులభం. భాగవతం ఎవరి స్థాయిలో వాళ్ళు భాష్యం చెప్పచ్చు. సామాన్యుడికి అర్థమవుతుంది, మహాపండితుడికి అర్థమవుతుంది, అవధూతల స్థాయిలోనూ చెప్పచ్చు, మాబోటి వాళ్ళు చెప్పచ్చు, ఇలా అందరూ చెప్పడానికి పనికొచ్చేటటువంటి ఫలరసం అది. అటువంటి ఫలరసాన్ని చెవులతో స్వీకరించండి. అంటే వేద సారమే భాగవతం. ఈ భాగవతాన్ని శ్రద్ధతో వింటే ఇకవాడికి ఏ విధమైన శారీరక మానసిక రోగాలు ఉండవు, వాడు శాశ్వత కైవల్యం పొందుతాడు. అందుకే పోతన గారు అనువాదం చేస్తూ ఏదో భాగవతం వినడం వల్ల సంపదలు వస్తాయని చెప్పలేదు ఆయన. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదని అన్నాడు ఆయన. కైవల్యము అనొచ్చుగా, శ్రీ కైవల్యం ఎందుకన్నాడు? కైవల్యము అంటే ముక్తి. కేవలస్య భావ కైవల్యం, కేవలం పరమాత్మ తప్ప ఇంకెవరూ అక్కర్లేదు, నేను శ్రీమన్నారాయణ సన్నిధానంలోనే ఉండాలి, ఇంకేమీ వద్దు అనుకుని అక్కడికి వెడితే దానికి కైవల్యం అని పేరు. భగవంతుని దగ్గరికి కొంతమంది వెళ్ళారు, జయుడు విజయుడు విష్ణువుకి కాపలా కాశారు, అయినా సనక సనందనాథుల శాపానికి గురయ్యారు. వాళ్ళు మూడు జన్మలెత్తారు, వాళ్ల కోసం భగవంతుడు కూడా దిగి రావలసి వచ్చింది. అంటే భగవత్ సన్నిధానానికి వెళ్ళి కూడా వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరం ఇక్కడికి వచ్చినంత మాత్రం చేత బాగుపడం ఎప్పుడు అంటే మన బుద్ధి సక్రమంగా లేకపోతే. భగవంతుడి సన్నిధానంలో ఉన్నంత మాత్రం చేత మనం ఆయనకి సర్వసమర్పణ కాకపోతే, నిరహంకార స్థితిలో లేకపోతే, దురహంకారం పొందితే, అప్పుడప్పుడు మనలో ఉన్న కామక్రోధాదులు పెరిగితే ఆయన దగ్గరికి వెళితే ఉపయోగం ఏమిటి? ఇక్కడికి వచ్చి కూడా అప్పుడప్పుడు కొంతమంది దురదృష్ట జీవులు ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపోవడంలా, అకాల మరణం పొందడంలా. అంటే గురువుకి దూరం ఎందుకు అవుతున్నారంటే వాళ్ళల్లో ఉన్న నీచ లక్షణాలు పోకపోవటం వల్ల. అందువల్ల జ్ఞానులు ఏం చేస్తారు? సర్వసమర్పణ చేస్తారు. అక్కడికి వెళ్ళాక ఇంకా పొరపాటు కూడా మేము గొప్పవాళ్ళమనే ఊహ రానివ్వకుండా చేస్తారు. అలా సంపూర్ణ శరణాగతి పొందిన వాడైతే శాపానికి గురై వెనక్కి రాడు. ఆ స్థాయి లేకపోతే అక్కడికి వెళ్ళి కూడా వెనక్కి వస్తాడు. కాబట్టి కైవల్యం పొంది కూడా వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు కొందరు ఉన్నారు గనక పోతన గారు శ్రీ కైవల్యము అన్నాడు. అనగా, స్వామి మేము నీ దగ్గరకు వస్తాం, వచ్చాక మేమేదో పొరపాటు చేసి వెనక్కి వెళ్లకుండా మమ్మల్ని నువ్వు కాలుతో తండ్రి తండ్రి భూలోకానికి పంపకుండా అనుగ్రహించు, శాశ్వతంగా నీ సన్నిధానం ఇప్పించు అని కోరాడు ఆయన టెక్నిక్గా. అందుకనే శ్రీ కైవల్యం అని రాశాడు తప్ప కైవల్యం అనలేదు. దీన్ని బట్టి ఇక్కడికి వచ్చే మనందరం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. అనుక్షణం కొంతకాలం ఉండి కూడా మళ్ళీ ఏదన్నా పొరపాటు చేసి ఇక్కడి నుంచి దూరం అయిపోయినా, లేకపోతే ఇక్కడున్న కాలంలో నేనే గొప్పవాణ్ణి, నేను లేకపోతే స్వామీజీయే లేరనే ఊహ ఏదైనా పొరపాటును మన మనసులోకి వచ్చిందా, ఆ తర్వాత ఇక వాణ్ణి ఎవరూ ఉద్ధరించలేరు. మనం అనుక్షణం గురువుల దగ్గర ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలట. నేను ఈ మాట ఏదో వేళకోళ్ళానికి చెప్పట్లా. మహానుభావులు గురువుల దగ్గర ఉండి దెబ్బతిన్నారు. ఎందువల్ల? అప్పుడప్పుడు వాళ్ళకు కూడా అహంకారం రావడం వల్ల. నేను అలాంటి శిష్యులు చాలామందిని చూశాను. అందుకే గరుడ పురాణంలో 5వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో గురువుల గురించి చెప్పారు. గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. ఇది గరుడ పురాణంలో ఉంది, పరాశర సంహితలో కూడా ఉంది. గురువుగారు ఏదన్నా పని చెబితే పొరపాటును కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నువ్వు చచ్చిపో అంటే చచ్చిపోవడానికి సిద్ధపడాలట. నిజానికి మన చంపుతాడు ఆయన, కాపాడతాడు. కానీ మనకి ఇదేమిట్రా, తీరా గురువు గారి దగ్గరికి వచ్చాం, ఆయన ఏమో చచ్చిపోమంటున్నాడు, ఈయనేం గురువు అని వెళ్ళిపోతామా లేదా అని పరీక్షిస్తట్ట ఆయన. ఆ పరీక్షించినప్పుడు నిలబడాలి. అటువంటిప్పుడు హుంకృత్య హుంకరించి, నువ్వు గురువా బరువా, నువ్వు చచ్చిపోమంటే చచ్చిపోతామా అన్నామా, భ్రష్టులం అయిపోతాం. తుంకృత్య గురువుని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇక్కడున్నప్పుడు పొగిడి బయటికి వెళ్ళిన తర్వాత ఆయనకేమొచ్చండి అన్నామా, అది చాలా ప్రమాదకరమైనది. 3వది ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి, గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించామంటే అది ప్రమాదమే. అంటే గురువు మీద హుంకారం చేయకూడదు, తక్కువ చేయకూడదు, ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. ఈ మూడు చేస్తే మంచినీళ్లు పుట్టని అడవిలో బ్రహ్మరక్షో భవిష్యతి, బ్రహ్మరాక్షసుడే పుడతాడు. ఇంకా తర్వాత ఏం పాటలు పడతాడో నేను ఇప్పుడు మీకు చెప్పలేను. ఎందువల్ల చెబుతానంటే ఈ మాట, కైవల్యం పొందడానికి అనుక్షణం జాగరూకులమై ఉండాలి. ఒక్కసారి కూడా మనలో దురహంకారం రాకూడదు. ఒకవేళ ఎప్పుడైనా అలాంటిది వచ్చిందంటే తక్షణం తగ్గిపోయి, ఇదేమిటి ప్రభు, నీ సన్నిధానంలో ఉండి కూడా నాకు ఈ దిక్కుమాల లక్షణం వచ్చింది, క్షమించు అని లెంపలేసుకుంటే గురువు క్షమిస్తాడు. అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయేత్ అని భవిష్య పురాణంలో ఒక శ్లోకం ఉంది. అన్నం పెట్టిన వాడికి గురువునకు బ్రహ్మద్రోహము ఈ మూడు చెయ్యరాదు, చేస్తే ప్రాయశ్చిత్తం లేదు. ఇవి దృష్టిలో పెట్టుకుని భాగవతం అనే ఒక గొప్ప అమృత ఫల రసం ఆస్వాదించండి, అప్పుడు శ్రీ కైవల్య పదం పొందుతారు అని భాగవతంలో చెప్పారు. ఎందువల్ల భాగవతం భారతము కంటే కొన్ని వేల రెట్లు గొప్పదని ఎందుకన్నారు అంటే, కలిపురుషుణ్ణి అదుపులో పెట్టి ధర్మ సంస్థాపన కోసం ఆవిర్భవించినటువంటి ఘట్టం కనుక. మీకు ప్రొద్దుటే చెప్పాను, ఏమని, కలిపురుషుడికి 4 స్థానములు ముందుగా ఇచ్చాడు. అదేమిటి, వరసగా ద్యోతహం పానం స్త్రియః సోన యత్రాధర్మశ్చతుర్విధః, 4 రకాలైనటువంటి దోషములతో కూడిన స్థానములు ఇచ్చాడు. అందులో ఒకటి ద్యోతం పేకాట జోదం మొదలైనవి, 2వది పానం మద్యపానము, 3వది వేశ్యాలోలత్వము, 4వది హింస. ఈ 4 దోషాలు ఉన్నాయన్నాడుగా. ఎత్ర అధర్మ యత్రాధర్మశ్చతుర్విధ అంటే 4 రకాల అధర్మాలు ఉన్నాయి. అవేమిటి, అనృతం, నువ్వు జోదం ఆడిన చోటల్లే అబద్ధమే ఆడతావు. పేకాట్రాయుడు నిజం ఎలా చెప్తాడు, వాడు అనుక్షణం అసత్యాలే ఆడతాడు. ఇంట్లో వాళ్ళకి నేను ఉద్యోగానికి పెడుతున్నానంటాడు, వీడు చేసేది దుర్యోగం, అవునా, ఇంట్లో అసత్యం ఆడతాడు. అక్కడ కూడా డబ్బులు ఓడిపోయినా నువ్వు ఓడిపోలేదంటాడు, మోసం చేసి గెలుస్తాడు. శకుని అలాంటి వాడే. కాబట్టి ద్యోతము దగ్గర అనృతం అసత్యం ఉంటుంది. 2వది పానం, ఎక్కడే ఉంటుంది, మదం ఉంటుంది. తాగిన వాడికి ఉన్న మదం అంతా ఇంత కదా, అప్పుడు వాడు తన తానే ప్రభు అనుకుంటాడు. తాగిన వైకుల్లో వచ్చిన వాడు ఎవడో అన్నాడు తెలుసా, ట్రంప్ గారు నా కాలి కింద మనిషి అండి అన్నాడు. ట్రంప్ దగ్గరికి వెడితే ఓ తన్ను తంతే జంప్ అవుతాడు ఎక్కడికో వెళ్ళి. కానీ వీడికి తాగుడు వైకుల్లో నేనే ట్రంప్ అంటాడు. ఇది ఒక అజ్ఞానం. తాగుపోతాడు ఎలా మాట్లాడతారో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఒకసారి ఉపన్యాసం అయ్యాకోడు వచ్చి కాళ్ళు పట్టుకుని వదలడు, అయ్యేం చెప్పావు గురువా అంటాడు. నేనేం చెప్పానో నాకు తెలియదు, ఏం చెప్పావంటాడు పైగా నన్ను. వదలరా బాబు అంటే వదలడు. ఈలోపు పక్క వాళ్ళు వచ్చి అతి కష్టమే తీసుకెళ్ళి, వాడిలో ఇంకో మనిషి ఉన్నాడంటే అందుకే కాళ్ళు పట్టుకుని వదలటం లేదన్నారు. కాబట్టి తాగిన వేకుల్లో ఉన్నప్పుడు వాడు ఏం వదరుతాడో తెలియదు, భయంకరమైన మదం పట్టుకుంటుంది. కాబట్టి పానములో మదమనే అధర్మం ఉన్నది. స్త్రియ మూడవది ఈ వేశ్యలోలత్వం. వేశ్యల దగ్గర ఏముంటుందన్నమాట, కామం, కామం అనే గుణం ఉంటుంది, కోరిక అనే గుణం ఉంటుంది. ఇది మూడవ ధర్మం. తర్వాతది ఏమిటి, సోన, హింస. ఇక్కడ రజః, రజోగుణం ఉంటుంది. చంపేవాడి దగ్గర క్రూరత్వం కదటండి, ఇంకా వెనక ముందు చూడ్డు. ఆవుల్ని నరికేస్తాడు, గేదెల్ని చంపేస్తాడు, మాంసం కోసం శనివారం ఆదివారం వచ్చిందంటే కత్తి పుచ్చుకుని పట్ట 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 ఎన్ని మేకల్ని గొర్రెల్ని నరికి పారేస్తున్నారో, రేపు పొద్దున వీడి బతికేమవుతుందో వీడికి తెలియదు. ఏకలు పీకేస్తూ ఉంటే బతికున్న కోడిని వేడి వేడి నీళ్లలో ముంచి పైకి తీస్తూ ఉంటే ఒకసారి చూసి ఒళ్ళు గగురుపాటుకు గురయ్యిందనమాట. భగవంతుడా ఏమిట్రా ఈ పాపం, బతికుండగానే ఈ కోడిని వేడి నీళ్లలో పెట్టి దాని శరీరంలో బొచ్చులాగి బోడి చేస్తున్నారు అనిపించిందనమాట. ఏమో ఏ పాపం చేస్తే మనకు ఆ శిక్ష వేశాడో భగవంతుడు తెలియదు. అందుకే అనుక్షణం జాగరూకులమై ఉండాలి. ఇది రజోగుణం అంటారు. రజోగుణం వల్ల క్రూరత్వం పెరుగుతుంది, క్రూరత్వంతో హింస చేస్తాం. ఈ హింస వల్ల చివరికి ఘోర కఠోర దుర్నరకముల పాలైపోతాం. ఈ నాలుగు అధర్మములతో కూడిన నాలుగు స్థానాలు ఇచ్చాడు వాడు. పునశ్చ యాచమానాయ జాతరూపమదాత్ ప్రభు, మళ్ళీ అడిగాడు నాలుగు చాలవు. ఐదోదెమ్మంటే జాతరూపం అంటే బంగారం, ధనాన్ని అడిగాడు వాడు, సువర్ణం అడిగాడు. ఈ సువర్ణంలో ఏముంది, ఈ నాలుగు ఉన్నాయట, ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది టండు. సువర్ణంలో తతః అనృతం, మదం, కామం, రజో, వైరం చ పంచమం. ఇందాక చెప్పిన నాలుగు ఉన్నాయి ఈ ధనంలో, బంగారంలో. ఇది కాకుండా మరొక లక్షణం ఉన్నది, ఇది ఐదవ లక్షణం. అదేమిటనమాట, అది వైరం, తగాద. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ తగాద మొదలవుతుంది. మామూలు మానవుల దగ్గర డబ్బు ఎక్కువైపోతే అవి యుద్ధములకే దారితీస్తాయి. అందుకే తమ సామ్రాజ్యం అంతా ఋషులకు ధారపోశారు పూర్వం. రామచంద్రుడు తన సామ్రాజ్యం అంతా వశిష్ఠుడికి ధారపోసి మళ్ళీ వెనక్కి తీసుకున్నట్ట డబ్బిచ్చి. ధర్మరాజు గారు అశ్వమేధయాగం అయ్యాక మొత్తం పురోహితులకి ఇచ్చేశాడు, మీరు పట్టుకుపండి నా రాజ్యం అన్నాడు. వాళ్ళు అన్నారు మేమేం రాజ్యం చేసుకుంటామయ్యా బాబు, కాబట్టి దీన్ని మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకో, దాని బదులు ఏదో కొంత బంగారం ఇస్తే యజ్ఞం చేస్తాం అని బంగారం దక్షిణగా తీసుకుని రాజ్యం తిరిగి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు మాత్రం ఈ ఋషులు ఆ బంగారం అట్టే పెట్టుకున్నారా, ఆ బంగారాన్ని మళ్ళీ యజ్ఞములకు ఖర్చు పెట్టేశారు. అందుకే వీలుంటే మన దగ్గరున్న సంపద అంతా స్వామీజీకి సమర్పణ చేస్తే సత్కార్యాలు చేస్తారు. మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఆ డబ్బు వల్ల ఇంట్లో కుటుంబంలో తగాదాలు వస్తాయి, ఏం ఉపయోగం లేదు. మొగుడు మీద పెళ్ళాం, పెళ్ళాం మీద మొగుడు కొట్టుకోవడం, పిల్లలు కోర్టులకు వెళ్ళడం చేస్తారు. అందుకని స్థాయి దాటి డబ్బు ఉండకూడదు, అపవిత్రంగా కార్యములు చేయడానికి పనికొచ్చే డబ్బు ఉండకూడదు. ధనము సద్వినియోగం అవ్వాలి. ధనము ఎక్కువైతే దీన్ని అదుపులో పెట్టుకోలేక రకరకాల తగాదాలు తెచ్చుకుంటాం. దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. హాయిగా ఉంటుంది నా ప్రాణం, నాకు పెద్దగా ఎక్కువ డబ్బులు లేవు గనక. అదే ఉందనుకోండి, నేను మా ఇంటి పక్క ఆయన చూస్తాను కదా, ఒక ఆయన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు, అదంటాడు, ఎవరు వచ్చి పడిపోతారు అంటాడు. ఆయనకి రోజు కొంతకాలం పాటు ఒక ఆయన మీద కోపం ఉండేది, ఈయన వచ్చాక ఇన్కమ్ ట్యాక్స్లు రైడ్లు ఎక్కువైపోయాయని. ఎందుకంటే డబ్బులు ఎక్కువైపోయి దీన్ని ఎలా దాచాలో తెలియటం లేదు, దొంగ సొమ్ము గనక అది. అదే నెల నెల ఇన్కమ్ ట్యాక్స్ దజ్జగా కట్టే నీకెందుకు భయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కలిపురుషుడికి ఈ లక్షణములు ఉన్నాయి. ఈ లక్షణముల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి, భాగవతం వింటే కలి ప్రభావం మన మీద పడదు. సుస్పష్టంగా చెప్పాడు, ఈ కలియుగంలో మానవులకి కలిపురుషుడి యొక్క అధర్మ ప్రభావం పడకుండా ఉండాలంటే దానికి సులభోపాయం భాగవత శ్రవణమే. కలిదోషహరణ వాంఛా కలితుల మగు మేము నిన్ను గంటిమి సోత అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇటువంటి భాగవతాన్ని సుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు అని ప్రారంభించుకున్నాం కదా. ఈ పరీక్షిత్తుకి వేట అనే ఒక వ్యసనం ఉన్నది, సప్త వ్యసనాల్లో అది కూడా ఒక వ్యసనం. ఎంత గొప్పవాళ్ళు అయినా ఏదో ఒక మచ్చ ఉంటుంది, చంద్రుడిలో మచ్చ ఉంది. అలాగే ఈ రాజచంద్రుడిలో కూడా వ్యసనములలో భయంకరమైన వేట అని ఒకటి ఉన్నది. వెల్లది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనమును అర్ధదూషణంబు ఈ ఏడు సప్త వ్యసనాలు అని పిలువబడతాయి, వీటి జోలికి వెళ్ళొద్దన్నారు. స్త్రీలోలత్వం, జోదం, పానం, వేట, నోటికొచ్చినట్టు వాగడం, అర్థం అర్థం లేకుండా మాట్లాడడం, హఠాత్తుగా ఇతరులను తిట్టడం. అర్ధదూషణం అంటే డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టకుండా ఉండడం అనమాట. ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాలి. పిసిని కొట్టుతనంతో ప్రాణం పోయినా ఖర్చు పెట్టరు కొంతమంది, ఎక్కడికి వెళ్ళినా జేబులోంచి రూపాయి తీరు కొందరు. కొందరు ఉన్న దానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు, క్రెడిట్ కార్డు ఉంది కదా అని, ఆ తర్వాత వీడి బతుకు డెబిట్ అవుతుంది. ఈ విధంగా ధనమును సక్రమంగా ఖర్చు పెట్టకపోవటం, ఇవి భయంకరమైన దోషాలండి. ఈ సప్తవ్యసనముల జోలికి వెళ్ళద్దు అని పెద్దలు చెప్పినా మహాత్ముడు పరీక్షిత్ అంతటి వాడు వేటకి బయలుదేరాడు. ఒకరోజున ఆ వేటకి వెళ్ళడంలో ఒక విల్లు పుచ్చుకొని రథమెక్కి ఒంటరిగా వెళ్ళాడు. ఆ పూట ఆయన వేటాడేట సారంగాన్ శిశాన్ భల్లాన్, ఏం రాశారండి వేదవ్యాసులవారి శ్లోకంలో అక్కడ, లేళ్ళు, కుందేళ్ళు, సింహాలు, శరభాలు, శార్దూలాలు, శల్యాలు, చమరీ మృగాలు, ఇలా కనిపించిన దానిలా వేటాడేట. పోతనగారు అనువాదం చేస్తూ అంటాడు, మృగయులు మెచ్చగా వేటను మృగరాజ ధరుండు చేసే మృగమండలమునగల మృగమొక్కడు దక్క అన్య మృగముల కొట్టెన్నన్నాడు ఆయన. అంటే అర్థమైందే ఉంటుంది మీకు. ఆ పూట రాజుగారు అడవికి వెళ్ళి వేటాడాడు, వేటలో జంతువుల్ని చంపాడు, ఒక్క జంతువు మాత్రం దొరకలేదట, అన్ని జంతువుల్ని చంపేశాట. ఇంతగా ఒక్క జంతువు ఏమిటి, మృగధర మండలమునగల చంద్రమండలంలో ఓ మత్స ఉంటుంది. ఒకసారి చంద్రుడిని చూడండి, అందులో జింక వంటి ఒక జంతువు కనపడుతుంది, అందుకే చంద్రుడికి మృగాంకుడు అని పేరు. ఆ చంద్రమండలంలో ఉన్న జింక తప్ప తక్కిన మృగములు అన్నిటిని చంపేట. ఎంత చమత్కారంగా చెప్పారు చూడండి, మృగధర మండలమునగల మృగమొక్కడు దక్క అన్య మృగముల కొట్టెన్ అన్నాడు ఆయన. అంటే అంత వేటాడాడు అనమాట ఆయన, జంతువులు విచ్చలవిడిగా చంపి పారేశాడు. అలా వేటాడడం వల్ల ఏమైంది, ఇందాకే చెప్పగా హింస ఉన్న చోట భయంకరమైన రజస్సు ఉంటుంది, అది ప్రమాదం తెచ్చి పెడుతుంది. ఈ వేటాడడం వల్ల ఆయనకి బాగా దాహం వచ్చింది, చెమట్లు పట్టాయి. అందులో ఉత్తర భారత్లో వేసవకాలంలో తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా మీకు, హస్తినాపురం అంటే ఇప్పుడున్నటువంటి ఓల్డ్ ఢిల్లీని హస్తినాపురం అంటారు, కొత్త ఢిల్లీని ఇంద్రప్రస్థం అంటారు. ఈ మొత్తం ఢిల్లీ దగ్గర నుంచి హరిద్వార్ వెళ్లే రూట్లో వేసవకాలంలో అడవుల్లో తిరిగితే వడగొట్టి కింద పడిపోతాడనమాట. అలా తిరిగి 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 అలిసిపోయి ఆయన ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కౌశికి అని ఒక నది ఉన్నది, ఆ నదీ తీరంలో శమీకుడు అని పేరు కలిగిన ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహాత్ముడు కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నాడు. ఆయన పరమనిష్టాగరిష్ఠుడు. తపస్సు చేసేటప్పుడు ఆయన మనస్సు అస్సలు చెదిరేది కాదటండి. కొంతమంది చూశారో లేదో మీరు, ఇలా కూర్చుని చేతుల జపమాల పుచ్చుకొని తిప్పుతూనే ఉంటాడు, ఆయన చూస్తూనే ఉంటాడు. జపమాల తప్ప చేసే నామం తప్ప మిగతావన్నీ కనపడతాయి పాపం వాడికి. అలాంటి మహాత్ములు కూడా ఉన్నారు. అందుకే కబీర్ దాస్ ఏమన్నాడు, మాలాతో కర్మే ఫిరై జీబు ఫిరై ముఖమాహి మనువాతో దశ దిశ ఫిరై యహతో సుమిరను నాహి అన్నాడు ఆయన. చేతిలో జపమాల తిరుగుతూనే ఉంటుంది, నోట్లో రామ్ 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 అంటాడు, కాసేపట్లో వంకాయ కూర టెంకాయ పచ్చడి, వీటి మీదే దృష్టి వాడికి. ఇక ఈ పూట టిఫిన్ ఏమిటి, ఓ పక్కన జపం చేస్తూ, ఏమేవో జపం అయిపోవచ్చింది, లోపల పోపు వాసనలు ఇంకా రాలేదు, ఇడ్లీలోకి ఏం చట్నీ చేసావు అంటాడనమాట. పల్లీలు చట్నీ చేసావా, వేరుశనగ కూడా చట్నీ చేసావా అంటే ఆయన కొబ్బరి పడదలండి నాకు, లేదా కొబ్బరి తీసేసి పచ్చడి చేసావా లేదా, ఈ గొడవ మీదే ఉంటే ఇంక వీడికి ఆ దేవుడి మీద ఏం దృష్టి ఉంటుంది. అందుకని మనస్సు దశ దిశలు తిరుగుతుంది, ఇది స్మరణ కాదు. మహాత్ములు మనస్సు ఇంద్రియాలు లగ్నం చేసి తాము ధ్యానించే దైవం తప్ప మరొకటేది కనపడకుండా చేసుకుంటారు. జపం చేసే సాధకులు చెవిటి వాళ్ళు అయిపోతారట వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరన్నా పిలిచినా వాళ్ళకి వినపడదు, అంతలా తన్మయత్వంతో జపం చేస్తారు. అటువంటి మహాత్ముడు శమీకుడు జపంలో ఉండగా ఈ రాజుగారు దాహంతో ఆయన దగ్గరికి వెళ్ళి, మహర్షి వేటాడి వేటాడి అలిసిపోయాను, దాహం వేస్తోంది, చల్లని మంచినీళ్ళు తెచ్చిపెట్టన్నాడు ఆయన. నాతోయము వారు లేరు, నా కూడా ఎవరూ లేరు, ఈ పూట ఒక్కడు కూడా సేవకుడు లేడు మంచినీళ్ళు ఇవ్వడానికి, కాసిన చల్లని నీళ్లు తెచ్చిపెట్టన్నట్ట. ఆయన జపంలో ఉన్నాడు కదా, అందువల్ల ఈ మాటలు చెవిలో పడలేదు. ఆయన బ్రహ్మానందంలో ఉన్నాడు. ఆయన ఈయన మళ్ళీ మంచి నీళ్లు అడిగాడు, ఆయన కళ్ళు వెప్పలేదు. దాంతో రాజుగారి కోపం వచ్చింది, ఈ మహర్షి మోసగాడు, దొంగ, నాటకం ఆడుతున్నాడు అనుకున్నట్టు ఆయన. నిజానికి ఆయన పరమ విప్రభక్తి కలిగిన వాడు, పరమ బ్రాహ్మణ భక్తి కలిగిన వాడు ఆయన. చెప్పాం కాలప్రభావం అది. ఇక్కడ మీకు ఒక గొప్ప రహస్యం చెప్పాలి. సూరదాసు గారు హిందీలో చాలా అద్భుతంగా సూరసాగరం రాశాడు. అందులో ఎందువల్ల పరీక్షిత్తు ఇలా అధర్మం చేశాడో ఒక దోహాలో రాశాడు ఆయన. పరీక్షిత్తు వేటకు వెళ్ళినప్పుడు కిరీటం పెట్టుకున్నట్ట. ఈ కిరీటం బంగారు కిరీటం. ఈ కిరీటం పెట్టుకోగానే కలిపురుషుడు వచ్చి ఈ కిరీటంలో చేరేట. ఎందువల్ల? జాతరూప మదాత్ప్రభువు అన్నాడుగా, బంగారంలో నువ్వు ఉండు అని కలిపురుషుడికి అవకాశం ఇచ్చాడు. అందుకని కలిపురుషుడు ఏం చేశాడు, ఈయన కిరీటం పెట్టుకోగానే కిరీటంలో దూరి వేటాడేలా చేశాడు, ఈయన చేత అకార్యం చేయించాడు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రావాలి కదా, కిరీటం బంగారం అయితే ఈ బంగారు కిరీటం రోజు పెట్టుకుంటున్నప్పుడు కలిపురుషుడు ఎందుకు చేరలేదు, ఈ రోజు ఎందుకే చేరాడు? ఈ లెక్కన ప్రతి బంగారంలోనూ సువర్ణంలోనూ పరమాత్ముడు ఉండకుండా ఈ కలిపురుషుడే ఉంటే ఇక్కడున్న వాళ్ళందరూ కలిస్వరూపాలు అయిపోవాలి, అంతే కదా. మెళ్ళలో గొలుసు ఉండకూడదు, చేతికి గాజులు ఉండకూడదు, బంగారపు గాజులు, వేళ్లకి ఉంగరాలు బంగారాలు ఉండకూడదు, కాళ్ళకి పట్టీలు ఉండకూడదు. బంగారంతో పట్టీలు చేయించుకోవచ్చండు, చేయించుకోకూడదని ఎవరు చెప్పలా. శుభ్రంగా సువర్ణం పాదాల్లో ఉండడం మంచిదే. కాకపోతే పాపం ఎవడో పేదవాడు, ఆడవాళ్ళు వచ్చి రోజు కాళ్ళకి పట్టీలు చేయించండి అంటే తట్టుకోలేక ఆడవాళ్ళు కాళ్ళకి బంగారం పట్టీలు పెట్టుకోకూడదు, ఓ మాట లేచాడు వదిలేశాడు వదిలిపోయింది. ఇప్పుడు ఈ మాట విని మీరు భర్తల మీద పడమని మాత్రం కాస్తమా, మీరు భర్తలు ఆగ్రహించకండి. కానీ ఆ రోజుల్లో కాళ్ళకి బంగారం పట్టీలు అందరూ పెట్టుకున్నారు. అది శాస్త్ర ప్రకారం పాదములలో బంగారం ఉంటే, లక్ష్మీదేవి ఉంటే వాళ్ళకి గృహ సౌఖ్యము యాన సౌఖ్యము ఉంటుందని మార్కండేయ పురాణంలో నేను ఈ మధ్యనే చెప్పాను. మార్కండేయ పురాణంలో ఉంటుంది లక్ష్మీ నివాస స్థానం. అది కూడా దత్తాత్రేయ చరిత్రలో, మేనం పురుషుని సప్త స్థానం బులగడచి, శరీరంలో ఏడు స్థానములలో లక్ష్మి ఉంటే ఏ శుభాలు కలుగుతాయి, ఈ సప్త స్థానాలు గడిచి తల మీదకి పెడితే లక్ష్మి ఎలా విడిచిపెడుతుందో జంభాసుర కథలో చెప్పారు. కాబట్టి అదంతా తర్వాత సంగతి చూసుకుందాం. కానీ మొత్తం మీద బంగారంలోనే కలిపురుషుడు ఉంటే ఇంచుమించుగా అందరూ కలిప్రభావానికి గురవ్వాలి. కానీ ఈ కలిపురుషుడు అన్ని బంగారాల్లో ఉండడట, ప్రతి సువర్ణంలో ఉండడు, పాపిష్టి సువర్ణంలో ఉంటాడు. ఈరోజు పరీక్షిత్తు పెట్టుకున్న కిరీటం అధర్మంతో కూడినటువంటి సువర్ణం. మహారాజు గారి కిరీటంలో అధర్మం ఎలా వచ్చింది అంటే దానికి ఒక కారణం ఉన్నది. రెండు భాగవతాల్లో చెప్పారు, వ్రజ భాగవతంలో, సూరసాగర్లో కూడా చెప్పారు. జరాసంధుడు పరమక్రూరుడు, 16,000 మంది మహారాజుల్ని చెరసాల్లో పెట్టాడు. ఈ రాజులందరి కిరీటంలో నుంచి కొంచెం కొంచెం బంగారం కత్తిరించాడు. 16,000 మంది రాజుల శిరస్సుల మీద ఉన్న కిరీటమును కత్తిరించి ఆ బంగారాన్ని కరిగించి దానితో ఒక కిరీటం చేయించట. ఈ కిరీటాన్ని పంచామృతాలతో అభిషేకం చేసి శిరస్సును ధరించేవారు పూర్వకాలంలో మహారాజులు. ఎప్పుడు కిరీటాన్ని పంచామృతాలతో అభిషేకించి తర్వాత గంగాజలంతో అభిషేకించి శుద్ధి చేసి భగవంతునికి సమర్పించి ధరించేవారు. కానీ దుర్మార్గుడు ఎంత క్రూరుడో తెలుసా, మహాభారతం సభాపర్వంలో ఉంటుందండి ఈ కథ, అది వింటే మీ శరీరం గగుర్పాటుకు గురవుతుంది. మహాభారతంలో వ్యాసుడు రాశాడు, తెలుగులో నన్నయ్య గారు కూడా అనువాదం చేశారు. రోజు ఒక మహారాజుని గుండె దగ్గరో, చెయ్యి దగ్గరో, పేక దగ్గరో, ముక్కు దగ్గరో ఎక్కడో ఒక చోట కత్తితో కోసి ఆ రక్తాన్ని పాత్రలో పట్టి ఆ పాత్రతో ఈ కిరీటానికి అభిషేకం చేసేవాడు. శ్రీకృష్ణుడు జరాసంధ వధకి భీముణ్ణి తీసుకొచ్చే నాటికి 500 మంది రాజులు చచ్చిపోయారు, మిగతా వాళ్ళు చెరసాల్లో మిగిలారు 16,000 మంది రాజుల్లో. అంటే అప్పటికి 500 మంది శరీరమును కోసి ఆ రక్తంతో ఈ కిరీటాన్ని అభిషేకించాడు. మహాభైరవాభిషేకం అని పేరిట్టట పైగవాడు. భైరవాభిషేకం, భైరవ పూజ అని పేరు పెట్టి ఈ దుర్మార్గుడు రక్తంతో కిరీటాన్ని అభిషేకించాడు. ఇలా 16,000 మందిని వరుసగా కొంతకాలం పోయాక చంపి ఆఖరణ అమావాస్య నాడు ఒక్కసారి 12,000 మందిని నరికి ఆ రక్తంతో కిరీటాన్ని అభిషేకించి అప్పుడు ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకుందాం అనుకున్నట్టు వాడు. ఈలోపు శ్రీకృష్ణ పరమాత్ముడు భీముడి ద్వారా వాణ్ణి సంహరింపజేయించాడు. ఆ తర్వాత భీముడు ఏం చేశాడు, ఈ జరాసంధుడి ఖజానా దగ్గరికి వెళ్ళాడు. ఆ ఖజానాలో ఈ కిరీటం కనపడింది. అప్పటికే కొంతమంది రాజుల యొక్క రక్తంతో అపవిత్రమైన కిరీటం, హింసతో కూడిన, అధర్మంతో కూడిన, బంగారంతో తయారు చేయబడిన కిరీటం. ఈ కిరీటం ఆయనకు నచ్చింది. నచ్చి వెంటనే ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకోబోయాడు. జరాసంధుణ్ణి చంపి విజయ చిహ్నంగా ఈ కిరీటం నెత్తి మీద పెట్టుకుంటాను అనుకోబోతూ ఉంటే కృష్ణుడు టక్కన చేయి పట్టి ఆగునాయన అన్నట్ట. ఇదేమిటి, శుభమైన కిరీటం నెత్తి మీద పెట్టుకుంటుంటే ఆపేవంటే, ఈ కిరీటం నీ శిరస్సు మీద పెట్టుకుంటే బ్రాహ్మణుల శాపానికి గురై సర్వనాశనం అయిపోతావు నువ్వు, నా మాట విను, ఈ కిరీటం ధరించొద్దు, దీని వెనకాతల ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది అని మొత్తం అంతా చెప్పాడు ఆయన. దాంతో భీముడు వణికిపోయి, నయం, నువ్వు చెప్పావు, చెప్పకపోతే ఈ కిరీటం శిరస్సున ధరించేవాణ్ణి, నేను భ్రష్టుండి అయ్యేవాణ్ణి, కానీ ఎందుకో ఈ కిరీటాన్ని వదలబుద్ధి చేయడం లేదు, నెత్తిన పెట్టుకోను గాని మన ఖజానాలోకి చేరుస్తాను అని కృష్ణుడు చెప్పినా వినిపించుకోకుండా దాన్ని చక్కగా ఒక గుడ్డ సంచిలో మూట కట్టించి సీలు వేయించి జరాసంధ వదకి చిహ్నంగా ఈ కిరీటమును మన ఖజానాలోకి కోశాగారంలో చేరుస్తున్నాను అని కోశాగారంలో పెట్టాడు. ఆ తర్వాత ఎవరో ఆ కిరీటాన్ని చూడలేదు, విప్పలేదు. ఈ పరీక్షిత్తు అప్పుడప్పుడు కోశాగారాన్ని పరీక్షించేవట, అందులో ఈ కిరీటం కనపడింది. దీని కథ ఆయనకి తెలియదుగా, అందుకని ఈ కిరీటం చాలా బాగుందండి అని దాన్ని తీసుకొచ్చి ఒక రోజున పెట్టుకుంటానన్నాడు, పెట్టుకున్నాడు. పెట్టుకున్న రోజు వేటకెళ్ళాడు. అందుకనే అధర్మపూర్వకంగా వచ్చిన సంపద ఎప్పుడూ ప్రమాదము. అటువంటి సువర్ణం వచ్చినా మనం స్వీకరించకూడదు. చూసారు, కాలప్రభావం అంటారు ఇది. మన వ్యాస భాగవతంలో ఉండదు, వ్రజ భాగవతంలో ఉంది, సూరసాగర్లో ఉంది. ఇంకా హిందీ వాళ్ళు దీని మీద అనేకమైన కథలు రాశారు, అవన్నీ పక్కకు పెడితే మొత్తం మీద ఈ కిరీట ప్రభావం వల్లే కలిపురుషుడు ఆయన శిరస్సులో చేరాడని, అందువల్లే ఆయన చెయ్యరాని పనిచేశాడని కొందరు పెద్దలు చెప్పారన్నమాట. ఇప్పుడు ఈయన వేటకు వెళ్ళిన వాడు మంచినీళ్ళు ఇవ్వకపోతే అకారణంగా కోపం తెచ్చుకున్నట్ట శమీకుడి మీద. ఈ దుర్మార్గుడు కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడుతను నవాడు చేసన్నలనైన రాడు చల్లని తోయము తెచ్చియేడు. ఈ దుర్మార్గుడు తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నాడు, కళ్ళు మూసుకుని జపం చేస్తున్నాడు. ఇది జపం కాదు, కొంగ జపం. గర్వంతో ఉన్నాడు వీడు. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ప్రాకృతుండైనా గౌరవించాలని శాస్త్రం చెబుతోంది. అతిథి కల పూజారహ ప్రాకృతోపి విజానత. అతిథి ఇంటికి వస్తే వాడు అల్పుడైనా వాడిని గౌరవించాలి. అటువంటి వాడు గొప్పవాడని శాస్త్రాలు చెబుతున్నాయి. గృహమాయాంతం అతిథిం దృష్ట్వా గురుం వా అగురుమేవవా. మన ఇంటికి వచ్చిన అతిథి గురుం వా అగురుమేవవా అంటే గొప్పవాడైనా అల్పుడైనా వాణ్ణి ఎవడు గౌరవిస్తాడో సగురుర్ నగురుర్ గురుహు అని స్కాంద పురాణంలో కాశీఖండంలో వ్యాసుడు ఈ శ్లోకం చెప్పాడు. ఇంటికి వచ్చిన అతిథి అల్పుడైనా గొప్పవాడైనా గౌరవించాలి. అలా గౌరవిస్తే గొప్పవాడు తప్ప డబ్బున్నా శరీరమున్నా వాడు గురువు కాడు, గొప్పవాడు కాడు అని శాస్త్రం. అటువంటిది నన్ను చేయి సన్యలతో అయినా పిలవడా, రమ్మనిలాగా సైగ చేయొచ్చుగా, పోని జపం చేస్తున్నాడు, మౌనవ్రతంతో ఉన్నవాడు మాట్లాడకూడదు అనుకుందాం, మాట్లాడకూడనప్పుడు ఇలా చేత్తో రా అని సైగ చేస్తే వచ్చేవాణ్ణి. మాట్లాడకుండానే ఇన్ని మంచినీళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వడం లేదు, ఇటువంటి వాడికి తగిన శాస్తి చేస్తాను అని అటు ఇటు చూశాడు. ఆ పక్కనే చచ్చిపడిన ఒక సర్పం కనపడింది. ఆ పాము శవాన్ని, దందశోక శవాన్ని వింటి కొనతో ఎత్తి ఋషి మెడలో వేశాట. ఈ పైన కండువాలు వేసుకుంటామే మనం, అలాగా ఇప్పుడంటే నేను లాల్చీ వేయలేదు, కానీ లాల్చీ వేసినప్పుడు పైన ఒక కండువా వేస్తాం, మీ మెడలో కూడా ఒక కండువా ఉంటుంది, దస్తవస్త్రం. అలా ఒక వస్త్రంలాగా, పూలమాలలాగా చచ్చిన పాము కళేబరం వేసి, ఆ తగిన శాస్తి చేశాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పక్కనే కౌశికీ నది ఉంది, ఆ నది దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్ళు దాకా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ ఒక సందేహం వచ్చింది కొందరికి. పక్కన కౌశికీ నది ఉంటే శమీకుడి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అడిగి ఇవ్వకపోతే పామును వేసి శాపం తెచ్చుకునే కర్మ ఏమిటండి దీనికి? ఆ పనేదో ముందే చేయొచ్చుగా, వెళ్ళి కౌశికీ నదిలో హాయిగా కాళ్ళు చేతులు కడుక్కుని చన్నలి నీళ్లు తాగి పెడితే ఎంత గొడవ రాదు కదా అని కొంతమంది నన్ను ధర్మ సందేహంలో అడిగారు. దీనికి ఒక కారణం ఉన్నది, అది గర్గ భాగవతంలో చెప్పారు. దేవతలు కావాలని పరీక్షిత్తుకి ఆ నది కనపడకుండా చేశారట తాత్కాలికంగా. లేకపోతే అంత పెద్ద నది ఆశ్రమం దగ్గర ప్రవహిస్తూ ఉంటే ఆ మాత్రం కనబడదటండి ఈయనకి. ఎందుకు దేవతలు ఈ కుట్ర పన్నారు? ఈ నది ఎందుకు కనబడకుండా చేశారు? నది కనబడితే ఈయనకి శాపం రాదు, ఈయనకి శాపం రాకపోతే సుఖుడు రాడు, సుఖుడు రాకపోతే మనందరికీ కైవల్య సుఖం రాదు. అంటే మోక్షమిచ్చే భాగవతం బయటికి రావాలంటే పరీక్షిత్తు శాపానికి గురవ్వాలి, పరీక్షిత్ అనేవాడు ఒకడు ఉండాలి. అందుకని దేవతలు పనిచేశారట. ఒక స్థాయి వస్తే కానీ వాడికి భాగవతం మీద దృష్టి రాదు. మనందరికీ రోజు భోగాలు వస్తుంటే, వేళకి టిఫిన్లు వస్తూ ఉంటే, వేళకి టీలు కాఫీలు వస్తుంటే భాగవతం మీద ఏం దృష్టి ఉంటుంది? నాలుగు దెబ్బలు తగిలి ఏడుపు వస్తే అప్పుడు గురుదేవా నువ్వే దిక్కని కాళ్ళు నట్టుకుంటాం, భాగవతం వింటాం, బాగవుతాం. భాగవతం 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 అంటే బాగవుతా అంటే కొంతకాలానికి, అవునా? కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడు ఎందుకు కష్టాలు ఇస్తాడంటే కష్టములు వస్తే భగవంతుడిని తలుచుకుంటాం కనుక. లేకపోతే ఎంత తలుచుకుంటామండి? కోట్లు కోట్లు ఆస్తి ఉంటే ఇలా కాలు మీద కాలు వేసుకుని హే అని ఇంట్లో కూర్చుంటాం, అప్పుడు మనకి దత్తుడు అక్కర్లేదు, ఇంకో చిత్తుడు అక్కర్లేదు, విత్తం మీదే దృష్టి ఉంటుంది కనుక. అందుకే కబీర్దాసు దుఃఖమే సుమిరన్ను సభకరై, సుఖమే కియా అన్న కోయి, సుఖమే సుమిరన్ను ఎదికరై తో దుఃఖ కాహే హోయి అన్నాడు ఆయన. దుఃఖం రాగానే ఎక్కడ లేని భక్తి ప్రేమ దేవుడి మీద పుట్టుకొస్తుందిట. నువ్వేదిక్కు రామ్ రామ్ అంటాడు, పూజలు చేస్తాడు, ప్రదక్షిణలు చేస్తాడు, దుఃఖంలో స్మరణ మొదలెడతాడు. సుఖం వచ్చిందంటే, సంపదలు వచ్చాయంటే, కీర్తి వచ్చిందంటే ఇక దేవుడు లేదు, దెయ్యం లేదు. ఇదంతా నా కష్టార్జితం అండి, రూపాయి పెట్టుబడితో మొదలుపెట్టి కోటీశ్వరుణ్ణి అయ్యానండి, ఈ వ్యాపారం నా తెలివితేటలతో అభివృద్ధి చేశానంటాడు. అబ్బే అంతపూర్వం కాళ్ళు పెట్టుకున్నాడు ఆయన, ఆస్తి అంతా పోయిందండి, దివాలా ఎత్తానండి, కొంప దుంప ఏమీ లేవండి అని కాళ్ళు పట్టుకుంటే స్వామీజీ మెచ్చుకుని ఒక అక్షరేఖ ఇచ్చారు. ఇది పుచ్చుకున్నాక నిజంగానే వాడికి రూపాయి పెట్టుబడితో కోట్లు వచ్చాయి. ఇప్పుడు డబ్బు వచ్చేసరికి ఇదన్నీ మర్చిపోతాడనమాట. అబ్బే స్వామీ లేదు, కామీ లేదు, నేనే నాకు నేనే చక్రాంతక్ అంటాడు. నా స్వయం ప్రతిభతో పైకొచ్చానంట. ఎంత అందంగా చెప్పాడు కబీర్దాసు. దుఃఖం వస్తే స్మరణ చేస్తాడు, సుఖం వస్తే విడిచిపెట్టేస్తాడు. ఓరి పిచ్చాడా, సుఖంలో ఉన్నప్పుడు నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తే నీకు దుఃఖం ఎలా వస్తుందిరా? రాదు, దుఃఖం వస్తే తట్టుకునే శక్తి వస్తుంది, దుఃఖంలోంచి బయటపడే యోగం పడుతుంది. కాబట్టి సుఖంలో ఉన్నప్పుడు స్మరించాలి, కానీ దుఃఖం వచ్చినప్పుడు స్మరించడం వల్ల ఏం ఉపయోగం లేదు. అది ప్రయోజనముతో కూడినటువంటి ఉపాసన. అందుకని ఏం చేశారు? పరీక్షత్తుకు దుఃఖం వస్తే భాగవతం అనే ఒక అమృతం బయటకు వస్తుంది కనుక ఈ పని చేశారన్నారు. ఇప్పుడు పరీక్షిత్ గారు స్నానం చేసి మంచినీళ్ళ దగ్గర వెళ్ళిపోయాడు. పాము మెడలో పడినా కళ్ళు వెప్పలేదట శమీకుడు. శమీకుడు ఎంత తన్మయత్వంలో ఉన్నాడంటే, గాఢ సమాధిలో ఉన్నాడంటే, మెడలో రాజుగారు చచ్చిన పాము కళేబరం వేసినా తెలియలేదట ఆయనకి. ఆహ్, ఏం తన్మయత్వం అండి అది! అది జపం అంటే. కొంతమంది జపం చేస్తారు, స్తంభానికి దారిపడి నిద్రపోతూ ఉంటే ప్రవచనం అయిపోయి హారతి ఇచ్చి గంట కొట్టిన వాడికి మెలుకురాదు. ఈ సమాధి మనకొద్దు, అటువంటి ధ్యాన సమాధి కావాలి. ఇంతలో ఈ శమీకుడు కొడుకు ఒకడు ఉన్నాడు, వాడి పేరు శృంగి. కుర్రాడు వాడు, బాగా తపస్సు చేసినవాడు, కాకపోతే ఇంకా పక్వత రాలేదు ఆయనకి. శక్తులున్నాయి, ఆ శక్తుల్ని అదుపులో పెట్టడం రాలేదు. ఎప్పుడూ కూడా తపశ్శక్తిని లోకశ్రేయస్సు కోసం తప్ప తాత్కాలికోద్రేకంతో లోకక్షయానికి వాడకూడదు. ఇంద్రియ నిగ్రహం లేని వాడికి తపశ్శక్తి వస్తే అది ప్రమాదానికే గురవుతుందన్నమాట. కాకపోతే ఈ ఇంద్రియ నిగ్రహం క్రమక్రమంగా వయస్సు మీరే కొద్దీ వస్తుంది, మహాత్ములకి కొంత తొందరగా వస్తుంది. శృంగి శక్తి కలిగిన వాడు, కానీ క్రోధమును నిగ్రహించుకోలేనివాడు. కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవటం మహాపాపం. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారట జరిగింది, దాంతో ఆయన ఒళ్ళు మండిపోయింది. వెంటనే కౌశికీని దగ్గరకు వెళ్ళి ఆచమనం చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని, ఏ దుర్మార్గుడు మా తండ్రి మెడలో చచ్చిన పామును వేశాడో వాడు నేటికి 7వ రోజు హరిహరాదులడ్డమైన సూర్యాస్తమయం కాగానే తక్షకుడనే పాము కాటు తిని తక్షణం మరణించుగాక అని చెప్పించేశాడు. 7 రోజుల తర్వాత కాదు, 7వ రోజు సూర్యాస్తమయంతో హరిహరాదులడ్డమైన అన్నాడు ఏకంగా. వాడు చచ్చుగాక అని శాపమిచ్చి ఆ తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి, ఇంత శాపం ఇచ్చాడు, ఇంత శక్తి కలిగిన వాడైనా తండ్రిని చూడగానే ఏడవడం మొదలెట్టాడట. ఎందుకని? తండ్రి మెడలో ఉన్న పాము బతికుందేమో, పట్టుకుంటే కాటేస్తుందేమో అని భయం వాడికి. పాము అంటే భయం మళ్ళీ. కొంతమంది దగ్గర దివ్యశక్తులు ఉంటాయి, చిన్ని చిన్ని వాటికి భయపడతారు. సింహంతో పోరాడతాడు, బొద్దింకంటే భయపడేవాడిని చూశాను నేను. ఇదొక కర్మయోగం. అలా వీడి పాము చూసి ఏడుస్తూ, ఎవరన్నా ఉంటే రెండర్రా బాబు, మా నాన్నగారి మెడలో పాము ఉంది, అది బతుకుతుందో ఏమిటో, లేక నిజంగా అది బతికున్న పామేమో, అది కాటు వేస్తుందేమో, చంపుతుందేమో, రక్షించండి అని అడిగిన వాడు తీయలేదట. ఈ ఏడుపులకి వాళ్ళ తండ్రి గారికి మెలకు వచ్చింది. ఆయన మెలకు వచ్చి మెడలో చూసుకున్నాడు, మెడలో మృత కళేబరం కనబడింది. ఈ సర్ప కళేబరం చేత్తో తీసి అవతల పారేసి ఎలా వచ్చింది ఆయన ఈ పాము శవం అన్నట్ట. అంటే అది కూడా తెలియలేదు ఆయనకి. అప్పుడు జరిగిందంతా చెప్పి, నాన్న నీకు అవమానం కలగజేసిన రాజుగారు ఎవరో తెలియదు కానీ వాడిని నేను శాపం పెట్టాను, వాడు చచ్చిపోతాడన్నట్ట. అప్పుడు ఆయన కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో తన మెడలో వేసిన వాడు, ఈ పామును వేసిన వాడు ఎవడో కనిపెట్టాడు. ఆ తర్వాత కళ్ళు విప్పి అన్నాడు, కుమార ఎంత పొరపాటు చేసావురా నువ్వు, ఆ వచ్చిన వాడు ఎవరనుకుంటున్నావురా, పరీక్షిణ్ నరేంద్రుడు, అర్జునుని మనుమడు, అభిమన్యుని పుత్రుడు, శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రుడైన వాడు, కలిపురుషుణ్ణి అదుపులో పెట్టిన వాడు, అటువంటి మహాత్ముణ్ణి క్షణికోద్రేకంలో శాపం పెట్టేశావు నువ్వు. ఆయన చచ్చిపోతే ధర్మమే చచ్చిపోతుంది. ఇప్పుడు మనందరం అడవులలో తపస్సు చేసుకుంటున్నాం, అంతో ఎంతో ఇంకా ఈ జనాల్లో విప్రభక్తి మిగిలిందంటే దానికి కారణం ఆ పుణ్యాత్ముడు. నీ శాపం వల్ల ఆయన మరణిస్తాడు, మరణిస్తే కలిపురుషుడు రెచ్చిపోతాడు, కలి పూర్తిగా భూమిని ఆక్రమిస్తాడు. కలిపురుషుడు ఆక్రమిస్తే గోహత్య పెరుగుతుంది, విప్రద్వేషం పెరిగిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది, ఆడవాళ్లని సంహరించేవాళ్ళు పెరిగిపోతారు, స్త్రీ పురుషుల మధ్యలో సయోధ్య పోతుంది, అసలు ఎప్పుడు పెళ్ళో ఎప్పుడు పెటాకులో తెలియకుండా అయిపోతుంది, ప్రపంచం అట్టుడికి పోతుంది. మహాపాపం ఒక రాజుగారికి శాపమిచ్చి నువ్వు చేసావు, ఆ శాపం వెనక్కి తిప్పుకోకూడదనాయన అని ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పాడు ఆయన. ఏమిటో తెలుసా, క్రోధం మహాపాపం, క్రోధం మనలాంటి వాళ్ళకి పనికిరాదు. దీన్ని నన్నయ్య గారు అనువాదం చేశాడండి మహాభారతం ఆదిపర్వంలో. శమీకుడు శృంగితో అంటాడనమాట, క్రోధమ్మ తపముం జర్రచున్ను, క్రోధమ్మ అణిమాదులైన గుణముల బాపు, క్రోధమ్మ సకలంబునకు బాధియగు, క్రోధిగా తపస్వికి జన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. కష్టపడి వేల సంవత్సరాలు తపస్సు చేసి కోపం వల్ల పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అష్టసిద్ధులు సాధించి కూడా క్రోధం వల్ల పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. క్రోధం అన్నింటినీ పాడు చేస్తుంది. అందుకే తపస్సు చేసేవాళ్ళు కోపం పొందకూడదు, కోపం మహాపాపం అన్నాడు ఆయన. నాబోటివాడు ఒకడు వచ్చి ఇలా కుర్చీలో కూర్చొని ఒకసారి, నాయనలారా నేను 25 ఏళ్ళు తపస్సు చేసి కోపం జయించాను అన్నట్ట. అనగానే ఇలాంటి ఒక ఆవిడ బయటకు వచ్చి, గురువుగారు మీరు నిజంగా 25 ఏళ్ళు తపస్సు చేసి కోపం జయించారా అని అడిగింది. అవునమ్మా నేను 25 ఏళ్ళు తపస్సు చేసి కోపమును జయించి తిని అన్నట్టు ఈయన. మళ్ళీ ఈ అమ్మాయి, మీరు నిజంగానే కోపాన్ని జయించారా గురువుగారు అంది. అని ఇలా మొహం పెట్టి, అవునమ్మా నేను కోపాన్ని జయించాను అన్నట్ట. ఏమండి గురూజీ మీరు నిజంగానే కోపం జయించారా అంది ఆవిడ. ఎన్నిసార్లు అడుగుతావు, నేను కోపాన్ని జయించాను అన్నట్టు ఈయన. గురువుగారు మీరు నిజంగానే కోపాన్ని జయించారా అంది ఆవిడ. లా గోప మీద కొడతాను ఏమనుకుంటున్నావు, ఇందాక చూస్తున్నారు 25 ఏళ్ళు తపస్సు చేసి కోపం జయించాను, కోపం జయించానంటే నిమిషానికి ఒకసారి వచ్చి కోపం జయించారా, కోపం జయించారా అంటావా, మళ్ళీ మాట్లాడితే తంతాను నేను కోపం జయించాను అన్నట్ట. ఇలా ఉంటుంది మన లక్షణం. ఎంత కష్టపడినా క్రోధాన్ని అదుపులో పెట్టడం అంత తేలిక ఏదో మీలాంటి మహానుభావుల వల్ల అవుతుందేమో తెలియదు కానీ. కాబట్టి క్రోధం అత్యంత ప్రమాదకరమైనది, అది ఎంత అణచాలనుకున్నా అంతకంతకీ పైకొస్తూనే ఉంటుంది. అందుకే క్రోధిగా తపస్వికి చన్నే, నా మాట విను, కోపం సంహరించుకొని శాపాన్ని ఉపసంహరించంటే నాన్న నేను శాపం ఇవ్వగలను కానీ వెనక్కి తీసుకోలేను అంత శక్తి లేదన్నట్ట. బాంబు వేయడమే కానీ ఆ బ్లాస్టర్ అయిన తర్వాత బాగు చేసే శక్తి లేదు నాకు అనగానే చీపో అనే ఆ కొడుకుని మందలించి ఆ తర్వాత ఏం చేశాడు ఆయన, మహారాజు గారి దగ్గరికి శిష్యుల్ని పంపాడు. ఈ శిష్యులు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా మా గురువుగారు పంపారండి, మా గురువుగారి శిష్యుడు మిమ్మల్ని శాపం పెట్టి సంహరించబోతున్నాడు, మీరు నేటికి 7వ రోజు సూర్యాస్తమైన తర్వాత అస్తమించబోతున్నారు, మా గురువుగారు ఈ వార్త మీకు ఎందుకు చెప్పమన్నారంటే ఈ 7 రోజుల్లో మీరు మోక్ష మార్గం వెతుక్కుంటారని.